ॐ सहनाववतु सहनौ भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः अशरीरम् शरीरेषु अनवस्थेषु अवस्थितं महान्तं विभुम् आत्मानं मत्वा धीरः न शोचति. శరీరేషు అశరీరం ఇది పరిణామశీలమైనటువంటి దేహాలు ఏవైతే ఉన్నాయో, ఒక మానవ దేహమే కాకుండా పశుపక్షాదులు, దేవతాది శరీరాలు కూడాను మార్పు చెందుతూ ఉండేవే గనక కాలంలో కనుమరుగయ్యేవే కాబట్టి, ఇలా మార్పు చెందేటువంటి దేహాలకు ఏదైతే ఆధారంగా ఉందో శరీరేషు అశరీరం. కాబట్టి ఈ శరీరాల్లో ఏదైతే శరీరం లేకుండా ఉందో అనవస్థేషు అవస్థితం ఇది. అనవస్థేషు అనిత్యేషు, కాబట్టి అనిత్యమైనటువంటి వాటిల్లో ఏదైతే నిత్యంగా మనకు తెలుస్తూ ఉందో. ఇది మహాంతం విభుం సర్వవ్యాపకమైనటువంటిది. ఆత్మానం మత్వా ధీరః న శోచతే ఇతి. ఇటువంటి ఆత్మను తెలుసుకున్నటువంటి ధీర పురుషుడు న శోచతి, దుఃఖానికి గురికాడు. కనుక అనంతమైనటువంటి ఆత్మ ఎప్పుడైతే తెలుస్తూ ఉందో, దుఃఖం అనేది ఉన్నది పోతే దుఃఖం, లేనిది రాకపోతే దుఃఖం. కాబట్టి పరిమితమైనటువంటి మనుగడ ఎప్పుడూ దుఃఖాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. కానీ అలా కాకుండా తనకు ఏదైతే ఉన్నదో అది పోయేది కాదు. ప్రత్యేకించి రావలసిందంటూ తనకేదీ లేదు. కనుక ఇటువంటి ఆత్మను తెలుసుకున్నటువంటి వాడు ధీరః న శోచతి, దుఃఖించేటువంటి అవకాశం లేదు. ఇంకా ఆత్మను తెలుసుకోవడంలో ఇంకా కొంత చెబుతూ ఉన్నాడు. నెక్స్ట్, నాయమాత్మ ప్రవచనేన లభ్యః న మేధయా బహునాశ్రుతేన యమే వైష వృణుతే తేన లభ్యః తస్య ఏష ఆత్మా వివృణుతే తనుం స్వాం. నాయమాత్మ ప్రవచనేన లభ్యః, అయం ఆత్మా ప్రవచనేన లభ్యః న ఇతి. ఇటువంటి ఆత్మ ఏదైతే ఉందో, అయం ఆత్మ, ఈ ఆత్మ ఏదైతే సత్యం జ్ఞానం అనంతంగా మనం తెలుసుకుంటూ వచ్చామో, ఏదైతే విభుం నిగూఢం అంటూ అర్థం చేసుకుంటూ వచ్చామో, ఇటువంటి సర్వవ్యాపకమైనటువంటి అఖండమైనటువంటి పరమాత్మ స్వరూపంగా తెలుస్తున్నటువంటి ఆత్మ త్వం నీవని తెలుసుకోవాలి. తెలుసుకునే ముందు ఇంకా కొంత చెప్తున్నాడు. నాయం ఆత్మ ప్రవచనేన లభ్యః, అయం ఆత్మ, ఈ ఆత్మ నీకు అత్యంత సన్నిహితమైనటువంటిది. అయం అంటే ఈ అని అర్థం. కాబట్టి అయం శబ్దం, ఇప్పుడు అయమాత్మ బ్రహ్మ మహావాక్యం, కానీ అయం అని వాడినప్పుడు ఈ అని అంటే ఆ అయంని అనే పదాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఈ అనేది ఎప్పుడు వాడతామంటే ఆ ఉంటేనే, ఆ తరువాతే ఆల్ఫాబెట్ కూడా చెప్పాల్సి వస్తుంది. మరి ఆ తర్వాత ఈ, ఇప్పుడు ఉదాహరణకి ఆ బాక్స్ ఈ బాక్స్ చూచారా తమాష, అది ఆ ఈ అంటే. అక్కడ ఒక బాక్స్ ఉంది, ఆ బాక్స్ అంటున్నాం. ఇక్కడ ఉండేటువంటి బాక్స్ ని ఈ బాక్స్ అంటున్నాం. అర్థమవుతుంది? ఆ మొక్క ఈ మొక్క దేన్ని బట్టి చెప్తున్నాం ఇట్లా ఆ ఈ అని. డిస్టెన్స్, డిస్టెన్స్ దగ్గర అవుతుందని. ఆ మొక్క ఈ మైక్, ఆ మైక్ ఈ చొక్క, మళ్ళీ ఆ చొక్కా ఈ బనీన్, ఓ ఆ బనీను ఈ దేహం, ఆ దేహము ఈ మనసు, ఆ మనసు ఈ బుద్ధి. ఇలా వస్తే చివరికి వచ్చిన తర్వాత ఈ అన్న తర్వాత మళ్ళీ ఆలు ఎక్కడైతే లేకుండా ఉంటుందో. మనం ఇక్కడ ఆ అంటూ ఉంటే ఈ అంటున్నాం అనుకోండి, ఈ మళ్ళీ ఆగా మారుతూ ఉంది. ఎక్కడ ఈ ఆగా మారేందుకు అవకాశం లేదో అది విషయి. అనేసిన పాయింట్ విష ఈ సబ్జెక్ట్, విషయి అంటే సబ్జెక్ట్. దానికి అన్యంగా ఉండేదంతా కూడాను దీని చేత చూడబడేదన్న అది విషయము వస్తు ఆబ్జెక్ట్, విషయము విషయి. కనుక తెలుసుకునేటువంటి ప్రజ్ఞ ఏదైతే మన దగ్గర ఉన్నదో దానికి సమస్తం తెలుస్తూ ఉన్నాయి. అవన్నీ విషయములు, ఇది విషయి, అవన్నీ ఆబ్జెక్ట్స్, ఇది సబ్జెక్ట్. కాబట్టి ఇది ఈ అసలు కరెక్ట్ గా చెప్పాలంటే మనకు కరెక్ట్ నేమ్ అది, తల్లిదండ్రులు ఏదో తెలివి పెట్టారు కానీ మన పేరు ఈ ఆనంద స్వరూపం. ఈ అంటే సుఖస్వరూప. మీరు ఎక్కడన్నా చూడండి మనిషికి ఆనందం కలిగితే ఈ అంటాడు. ఊ అనడం ఎక్కడ చూడు, ఆ అనడం గాని ఊ అనడం గాని ఎక్కడ ఉండదు. ఆనందం కలిగింది అనుకోండి ఏం చేస్తాడు మనిషి, కనుక ఈ అనేది ఆనందాన్ని తెలియజేస్తూ ఉంది. కాబట్టి అయం ఈ, అయం ఆత్మ, ఈ ఆత్మ ఏదైతే ఉందో ప్రవచనేన లభ్యః న, ఈ ఆత్మ ప్రవచనముల చేత పొందబడేది కాదు. కొంప మునిగింది. ఇప్పుడు మీరు అనేది ఈ మంత్రం ముందే వచ్చుంటే మేము ఎప్పుడో పోయి ఉండేవాళ్ళం. తమరు ప్రవచనం వల్ల ఏదో అర్థమవుతుంది అనుకుని కష్టపడి కూర్చొని ఉన్నాము, కానీ లేకపోతే టీ అంటే అక్కడికి పోయేది, మళ్ళీ లేదు రండి అంటే అక్కడి నుంచి వచ్చేది. ఎంత ఎందుకు తరగతాయని ఈ రాకపోకలంతా ఎందుకు వచ్చినట్టు. కాబట్టి ఏదో ఆనందం కలుగుతుందనే ఉద్దేశంతో మేము ఉన్నాం. ఒక్కసారి నాయమాత్మ ప్రవచనైన లభ్యః, ఆత్మ ప్రవచనాల వల్ల లభ్యమయ్యేటువంటిది కాదు. కానీ ఇట్లాగే చెప్తారు చాలా మంది, నాయన మీరు ఉపన్యాసాలను పాడైపోబాకండి, ఆ స్వామి వాళ్ళు ఈ స్వామి వాళ్ళు చెప్తూ ఉంటారు. వాళ్ళకి ఉపన్యాసాలు చెప్పడం ప్రారంభం ఇచ్చుకోండి వాళ్ళు చూడండి, కావాలంటే వాళ్ళ జీవితాలు చూడండి. చిన్నప్పటి నుంచి వాళ్ళు చెప్తానే ఉంటారు, వాళ్ళకి ఇదే పని. సరేనా, ఇట్లా మాట్లాడేవాళ్ళు చాలా మంది ఉంటారు. మనకు ఏం కావాలంటే ధ్యానం. మనం ఏం ధ్యానం చేస్తాడు అసలు తెలియదు. అందువల్ల ప్రవచనాలు వినద్దు. ప్రవచనాల వల్ల ప్రవచనాల వల్లనే గనక ఆత్మ లభ్యం కాకపోతే శాస్త్రమంతా ఏం కావాలి, వేదం ఎట్లా ప్రమాణం అవుతుంది. వేదాన్ని చక్కగా బైండ్ చేసి ఇంట్లో పెట్టుకుని పసుపు కుంకుమ రాసి పూజ చేస్తే జ్ఞానం వస్తుందే, అదే చేశారు. భగవద్గీతను పూజ చేస్తూ కూర్చున్నారు, వేదాలను పూజ చేస్తూ కూర్చున్నారు, ఇవన్నీ కూడా తీసుకెళ్లి పూజా గదుల్లో పెట్టుకున్నారు, నిత్యం వాటికి పూజ చేసి కొబ్బరికాయ కొడితే చాలే అనుకున్నారు. కానీ ఈ జ్ఞానం ఆ కొబ్బరికాయలో నుంచి తలకాయలోకి ఎట్లా ఎక్కాలనో వాళ్ళకి అర్థం కాలేదు. కనుక నాయమాత్మ ప్రవచనైన లభ్యః, కేవలం ప్రవచనాల వల్ల లభ్యం కాదని కాదు, ప్రవచనం వల్లనే లభ్యమవుతుంది. శ్రవణమే సాధన, ఇంకొక విధంగా వచ్చేందుకు అవకాశం లేదు. అయితే అనేక వేద స్వీకరణేన లభ్యః నా ఇతి, అనేక వేద స్వీకరణేన లభ్యః నా ఇతి శంకర భాష్యం. అంటే ప్రవచనాలు అని అంటే అనేకంగా, ఇప్పుడు వేదంలో అనేక విషయాలు ఉన్నాయి, కర్మకాండం ఉంది, ఆరణ్యకాలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. అవన్నీ వేసుకొని చదివినంత మాత్రాన ఆత్మ లభ్యం అయ్యేది కాదు అని దాని అర్థం. కనుక వేద ప్రవచనము అంటే వేదాధ్యయనం కూడా వస్తుంది. ఇప్పుడు కొందరు చిలుకలాగా వల్లిస్తూనే ఉంటారు, అది కూడా మనం కాదనడానికి అవకాశం లేదు. ఎందుకో తెలుసా, అట్లా కొంతకాలం కాపాడుకుంటూ వచ్చారు వేదాన్ని. ఎందుకంటే లిపి లేదు గనక, కేవలం నోటి నుంచి నోటికి అందుతూ రావాలి, నోటి నుంచి అందుకని కర్ణ పరంపర. కాబట్టి ఒక శాఖ, నువ్వు ఏ శాఖాధ్యాయి, ఆ శాఖని ఆయన అధ్యయనం చేస్తూ ఉండడం ఇంట్లో. కాబట్టి దానికి కూడా ఒక నియమం పెట్టేశారు, స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం. కాబట్టి ఏ ఇంట్లో కూడాను స్వాధ్యాయము ప్రవచనము ఈ రెండు జరుగుతూనే ఉండాలి. ప్రమదితవ్యం నా, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదు. స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం. కనుక ఆ శాఖను వాళ్ళు అట్లా కంటిన్యూ చేసుకుంటూ వచ్చేవాళ్ళు. తర్వాత జనరేషన్ కు వాళ్ళు అందించేవాళ్ళు. అదంతా మంచిదే, కానీ దానివల్ల వేదాన్ని ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్ కి అందించడం జరుగుతుందేమో గాని ఆత్మజ్ఞానం కలిగేందుకు మాత్రం అవకాశం లేదు. కనుక కేవలం వేదాధ్యయనం వల్ల కూడాను యతోవ ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ప్రయంత విశంతి అని నువ్వు ఎంత కాలం పఠనం చేస్తూ పోయినా ఉపయోగం లేదు. కనుక శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడైనటువంటి గురువు ద్వారా సంప్రదాయ గాడిలో నిలబడి ఎలా బోధించాలనో తెలిసినటువంటి గురువు, బోధనా విధి తెలిసినటువంటి వాడు బోధించడంలోనే జ్ఞానం కలుగుతుంది. అయితే దానికి కావలసినటువంటి అంతఃకరణ శుద్ధిని సమకార్యం, అది మనం చేసుకోవాలి. అంతఃకరణ శుద్ధి కలిగినటువంటి సాధకుడు అధికారి అవుతూ ఉన్నాడు, అధికారి అయినటువంటి వాడు గురువు బోధిస్తూ ఉన్నాడు. ఆ బోధనా విధి తెలిసి బోధించేటువంటి గురువు గనక బోధించినట్లయితే జ్ఞానం కలుగుతుంది. అంతేగాని మామూలు ప్రవచనాల వల్ల కలిగేందుకు అవకాశం లేదు. పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద మాట్లాడుతూ ఉంటారు చూసారా, ఆ ఉపన్యాసాల వల్ల ఉపయోగం లేదు. గురుముఖత శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి అని దాని యొక్క అర్థం. కనుక నాయమాత్మ ప్రవచనేన లభ్య న మేధయ. నీకు గొప్ప మేధస్సు ఉండొచ్చు, గొప్ప తెలివిగలవాడు కావచ్చు, అయినప్పటికీ కూడా ఈ మార్గంలో ఉపయోగం లేదు. న మేధయ, నేను చాలా ప్రజ్ఞావంతుణ్ణి కనుక నేనే గ్రంథాలు చదివి అర్థం చేసుకుంటానంటే కుదరదు. ఎందుకని, శాస్త్రజ్ఞోపి స్వాతంత్రేణ బ్రహ్మ జ్ఞానాన్వేషణం న కుర్యాత్ ఇది గీతా భాష్యంలో శంకరాచార్య స్వామి. శాస్త్రజ్ఞ అపి సామాన్యుడు కాదు, అందుకని నమేధయ గొప్ప మేధస్సు కలిగిన వాడు. శాస్త్రజ్ఞ అపి సమస్తమైన శాస్త్రాలు తెలిసినప్పటికీ కూడా అపి స్వాతంత్రేణ తనకు తానుగా స్వేచ్ఛగా బ్రహ్మ జ్ఞానాన్వేషణం న కుర్యాత్. కాబట్టి పరమాత్మని అన్వేషించడం అనేటువంటిది కార్యం ఎప్పుడు కూడా చేయకూడదు. ఎందుకని, ఇది మేధస్సుకు అందేటువంటిది కాదు, సంప్రదాయానికి అందేది. దట్స్ ద పాయింట్. కనుక నీవు చదవడంలో పుస్తకాన్ని నువ్వు చదవగలవేమో గాని అది నీ మస్తకంలో నిలిచే అవకాశం లేదు. దాన్ని ఎలా నిలపాలో, ఆ పదం యొక్క అర్థం ఏమిటో, ఈ పదం నీ హృదయంలో బుద్ధి గుహలో ఎట్లా స్థిరపడుతుందో, ఇది ఎట్లా జ్ఞానంగా ఉంటుందో, ఈ జ్ఞానం అంతకుముందే బుద్ధిలో స్థిరపడినటువంటి అజ్ఞానాన్ని ఎట్లా అదృశ్యం చేస్తుందో, జ్ఞానం అదృశ్యాన్ని అజ్ఞానాన్ని అదృశ్యం చేసిన తర్వాత జలం కతకరేణువత్ కాబట్టి చిల్లగింజ పొడి నీళ్లలో వేస్తే ఎట్లాగైతే ఆ నీటిలో ఉండేటువంటి మురికినంతా తీసుకొని అది కూడా క్రిందకు పోతా ఉందో, అట్లాగే జ్ఞానము అజ్ఞానాన్ని అంతం చేసిన తర్వాత జ్ఞానం కూడా మిగలకుండా పోతూ ఉంది. నీకు నీవుగా సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మగా భాషిస్తూ ఉన్నావు. ఇది సంప్రదాయం. కనుక జ్ఞానం అనేటువంటిది ఆత్మ పుట్టదు గాని జ్ఞానం పుడుతుంది, ఆత్మ జ్ఞానం పుడుతుంది. ఎందుకని, ఆత్మ అస్థి ఆత్మ అజ్ఞానం అస్థి, అది ఇక్కడ ఇంకే లేదు, అది కనెక్షన్. ఆత్మ అస్థి ఆత్మ అజ్ఞానం అస్థి. కాబట్టి అజ్ఞానం పోవాలంటే ఏం కావాలి, జ్ఞానం రావాలి. ఆత్మజ్ఞానేన ఆత్మ విజ్ఞానం అజ్ఞానం నశ్యతి. కనుక ఆత్మజ్ఞానం పుడుతుంది. ఆత్మజ్ఞానం పుట్టే దేనికంటే ఆత్మ యొక్క అజ్ఞానాన్ని లేకుండా చేసేందుకు. చేసిన తర్వాత జ్ఞానం కూడా ఉండడానికి అవకాశం లేదు. ఎందుకని, జ్ఞానం ఉండిందనుకోండి జ్ఞానం యొక్క ఉద్దేశమే అజ్ఞానాన్ని పోగొట్టడం. కనుక జ్ఞానం కూడా ఉంటే అజ్ఞానం కూడా ఉందని అర్థం, రెండు ఉండేందుకు అవకాశం లేదు. కనుక ఇది అజ్ఞానము, కనుక జ్ఞానం వచ్చింది. ఈ జ్ఞాన అజ్ఞానములు రెండింటిని కూడా ఏదైతే ప్రకాశింపజేస్తూ ఉందో ఇది దేవం ద్యోతనాత్మకం, ఇది ఇది ప్రకాశింపజేస్తూ ఉంది. అజ్ఞానం ఉంటే అజ్ఞానాన్ని ప్రకాశింపజేస్తూ ఉంది, జ్ఞానం ఉంటే జ్ఞానాన్ని ప్రకాశింపజేస్తూ ఉంది. అజ్ఞానం మనకు ప్రతిబంధకంగా ఉంది, అందుకని జ్ఞానం చేత అజ్ఞానం తొలగించబడుతూ ఉంది. ఈ రెండు లేని దశలో కూడా తనకు తానుగా స్వప్రకాశంగా భాషిస్తూ ఉంది. అవి ఉంటే వాటిని ప్రకాశింపజేస్తూ ఉంది, అది లేనప్పుడు స్వేచ్ఛగా తనకు తానుగా స్వప్రకాశత స్వప్రకాశ చైతన్యం తనకు తానుగా భాషిస్తూ ఉంది. కాబట్టి న మేధయ, కేవలం మేధస్సుతోనే తెలుసుకునే అవకాశం లేదు. న బహునాశ్రుతేన, అది బహునాశ్రుతేన నా. ఇది కూడా ఇప్పుడు మీరు నవ్విన దానికి నేను నవ్విన దానికి తేడా ఉంది. మీరు నవ్వడం ఏంటంటే నీ దగ్గర మేము ఇంత విన్నా ఇంతేనా అని నేను చెప్పేది కదా. నా దగ్గర వినడం ఏమీ లేదు, ఒక్కసారే వినాలంతే. ఇప్పుడు ఈ ఉపనిషత్తు విన్నారు, అయిపోయింది. కాకపోతే ప్రారంభం ఉంది కదా దేహం, ఉపనిషత్తు విన్నామని ఆత్మహత్యలాడి చేసుకోగలం కనుక దేహం ఉంది కనుక కొనసాగాలి. ఏం చేయాలి మనం? ఆత్మ జ్ఞానంలోనే ఉంటాం ఆనందంగా. ఏ ఉపనిషత్తు విన్నా అదే జస్ట్ ఎంజాయ్ చేస్తాం అంతే తప్ప ప్రత్యేకించి మళ్లీ పొందేది ఏమీ లేదు, అదే సేమ్. కానీ ఇక్కడ ఉద్దేశం అదే కాదు. బహునాశ్రుతే అనంటే ఆంగట్లో పోయేది, ఇంగట్లో పోయేది, అక్కడ తిరిగేది, ఇక్కడ తిరిగేది ఉన్నాయి చూసారా, అది బహునాశ్రుతేన. ఒక గురువు లేకుండా, ఒక పద్ధతి లేకుండా, ఒక శాస్త్రం లేకుండా ఎవరు ఏం చెప్పినా మంచిగా దాన్ని తిరుగుతుంటారే వాళ్ళ విషయం ఇది. ఇటువంటి వాళ్ళు ఉపన్యాసాలు చెప్పేటప్పుడు మీరు వినాలా, మీరు ఎక్కడ అసలు విన్నారో లేదో నాకు తెలియదు, కానీ ఇలాంటి వాళ్ళు ఉపన్యాసాలు చెప్పేటప్పుడు భలే తమాషగా ఉంటాయి. అసలు కనెక్షన్ మనం కొలంబస్ లాగా వెతికినా కూడా దొరకదు, కలెక్షనే దొరకదు. సడన్ గా ఆత్మ అంటాడు, ఆత్మ సర్వత్రా వ్యాపకం అయ్యింది అంటాడు. ఎక్కడ చూసినా ఆత్మ అంటాడు, ఆత్మ తప్ప రెండవది లేనేది అంటాడు. కానీ నువ్వు మాత్రం నామం చేసుకుని తరించుకోవటాడు. దానికి దీనికి ఎక్కడ కనెక్షన్? కాబట్టి మనం సాధకులం గనక దాన ధర్మాలు చేయాలంటాడు, దీనికి దానికి కనెక్షన్ లేదు. మళ్ళీ అంటే ఎన్ని పుస్తకాల్లో చదివి ఉంటాడో అవన్నీ శుభ్రంగా జ్ఞాపకం వచ్చినవన్నీ మన మీద వస్తాడు, మనం భరిస్తూ ఉండాలి. ఇదొక ప్రారంభం, అటువంటి వక్త దొరకడం అదొక ప్రారంభం. మంచి చక్కగా బోధించే వక్త దొరకడం ఒక ప్రారంభం, అట్లాగే వక్తకు కూడా ప్రారంభం ఉంటుంది. వక్త ప్రారంభం కూడా తమాష. ఒక్కో చోట అసలు గురకలు కూడా వస్తాయి. మేము చిన్నప్పుడు చూసేది అట్లా. ఆ విషయంలో నా ప్రారంభం కొద్ది బెటర్ అని అనుకుంటా నేను, ఇంకా అంతవరకు రాలేదు. కనుక పాపం చక్కగా వినేటువంటి శ్రోతలు దొరికినప్పుడు వక్త అందించగలుగుతూ ఉంటాడు. అటువంటి మంచి వక్త శ్రోత, నిన్న చూసినట్టుగా ఆశ్చర్యం వక్త, ఆశ్చర్యం జ్ఞాత, అలా ఇద్దరు ఉన్నప్పుడు నాలెడ్జ్ టేక్స్ ప్లేస్. కనుక నా బహునాశ్రుతేన అనేక చోట్ల విన్నంత మాత్రాన్ని కూడాను ఇది వచ్చేందుకు అవకాశం లేదు. యమే వైష వృణితే, యమేవ ఏష వృణితే తేన లభ్యః. ప్లీజ్ ఇది కొద్ది జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సినటువంటి వాక్యం. యమైవ ఏష వృణితే తేన లభ్యః. యమేవ ఏష, ఏ సాధకుని వల్లైతే, ఏష యం ఏవ ఏష, ఏష ఏ సాధకుని వల్లైతే వృణుతే అది వరించబడుతుందో, ఏది ఆత్మతత్వం, తేన అతని చేత లభ్య పొందబడుతుంది. ఆత్మతత్వాన్ని ఎవడైతే కావాలని కోరుకుంటాడో అటువంటి వాడికే లభ్యమవుతుంది. కేవలం ప్రవచనాన్ని విన్నంత మాత్రాన లభ్యం కాదు, ప్రవచనం చేసినంత మాత్రాన లభ్యం కాదు, వేదాధ్యయనం చేసినంత మాత్రాన లభ్యం కాదు, గొప్ప మేధస్సున్నంత మాత్రాన లభ్యం కాదు, అనేకం విన్నంత మాత్రాన కూడా లభ్యం కాదు. అయితే ఎవడైతే దాన్ని కోరుకుంటాడో, ఎన్నుకుంటాడో, వరిస్తాడో అటువంటి వాడికే లభ్యం అవుతుంది. స్వామీజీ మరి ప్రవచనాలు చెప్పేవాళ్ళు, వినేవాళ్లు, ఆలోచించేవాళ్లు, చదివేవాళ్లు వీళ్ళందరూ కూడా ఆత్మ కావాలనే కాదు? కాదు. వాళ్ళకి ఏం కావాలని అది వేరే విషయం. జిజ్ఞాస, జిజ్ఞాస జ్ఞాతుం ఇచ్చా, అది అక్కడ. ఏది తెలిస్తే అది తెలియనిలే అనుకోవడం కాదది, జ్ఞాతుం ఇచ్చ నేను తెలుసుకోవాలి, ఇది జిజ్ఞాస. ఇది ఉన్నవాడికే తెలుస్తుంది అని, ఇది ఉన్నవాడికే తెలుస్తుంది. యమైవ ఏష వృణితే తేన లభ్యః. ఏష ఆత్మ, అండర్స్టాండ్ దిస్, ఏష ఆత్మ యం వృణితే, ఇంకొకటి ఇంకొక అర్థం, ఏష ఆత్మ యం వృణితే, ఆ ఆత్మ ఎవరిని ఎన్నుకుంటుందో తేన లభ్యః, వాడికి లభ్యమవుతుంది. ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ అద్వైత అండ్ విశిష్ట అద్వైత. ఇక్కడ ఇటు శంకర పోతూ ఉంటే అటు రామానుజ పోతూ ఉంటాడు. ఇక్కడ ఇదిగో ఇదే ఇదే వాక్యం, యమైవ ఏష వృణితే తేన లభ్యః, యమైవ ఏష వృణితే తేన లభ్యః. ఎవడైతే ఆ ఆత్మని వరిస్తాడో, ఎన్నుకుంటాడో, వాడికి అది లభ్యమవుతుంది. శంకర ఎవరిని ఆత్మ ఎన్నుకుంటుందో వాడికి లభ్యమవుతుంది రామానుజ. అది విశిష్టాద్వైతం, ఇది అద్వైతం. విషయం అదే, సేమ్ ఉపనిషత్ కథ. ఏమైవ ఏషవృణితే తేన లభ్య. అది ప్రపత్తి మార్గం, భక్తి మార్గం. అందుకని మనం ఈ పట్టి వాళ్ళమయ్యా. ఇది ఎత్తుకోవడమే చూడండి, ఇది మనం ఈ పట్టి వాళ్ళం. మనకు ఆ పరమాత్మ ఎక్కడ? అఖండమైనటువంటి పరమాత్మను మనం ఏం తెలుసుకోగలం? కాబట్టి ఆయన కృప మన మీద పడితే కానీ. చాలా మంది మాట్లాడుతుంటారు, మీరు విన్నారో లేదో, మాతో కూడా అంటుంటారు, ఏమయ్యా చాలా రోజులైంది కనపడింది, నేను అడుగుతాను ఒక్కోసారి, మీరు పిలిపించుకుంటే కదా, నాకు అది తెలియదు, ఏముంది పెద్ద విషయం, నేను ఫోన్ చేయించుంటున్నాను. అది కాదు స్వామీజీ, మీ మనసులో సంకల్పం చేయాలి ఏమని, నేను రావాలని. ఒరే, నా మనసులో సంకల్పం చేస్తే నేను మీ ఇంటికి వస్తానేమో అంతేగాని, నువ్వు నా దగ్గరికి ఎట్లా వస్తావు? మిరకలా, అవన్నీ అక్కడ చెప్పమ్మా, కథలు ఇక్కడ కాదు, అవన్నీ ఏం జరగవు. ఆ పప్పులు ఏమి ఉడక ఉడికే పప్పులు కాదు అవి, అవి బాగా మామూలు శనగలు కాదు, అవి ఇనుప గుగ్గుళ్ళు ఉడకవు నాయన. ఆధారమే లేదు, అశాస్త్రీయమైనటువంటి విషయాలు, ఎక్కడ మోసుకొని తిరగలం వీటిని. నేను సంకల్పం చేస్తే నువ్వెట్లా వస్తావు? చాలా మంది అంటుంటాడు, అదే తమాషా. ఇప్పుడు నీ కొండకు నీవే రప్పించుకో, ఇదే పని ఆయనకి, కొండ ఎక్కింది అందుకని నీకోసమా, నువ్వెక్కవయ్యా కొండ, ఆయన రప్పించుకోమంటే ఇంక దాని తర్వాత ఏంటి, నీ టికెట్ ఆయనే కొనాలి, నువ్వు ఉండిలో డబ్బులు వేయడానికి ఆయనే. భక్తిలో అవన్నీ బాగానే ఉంటాయి, మంచి పాటలు, యూ కెన్ ఎంజాయ్, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. జ్ఞానం దగ్గరకు వచ్చేటప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్. భగవంతుడు నిన్ను ఎన్నుకోవాలి, నువ్వెంతటి వాడివయ్యా, నీ మనసు ఎంత, నీ జ్ఞానం ఎంత, నువ్వేమిటి, పరమాత్మను ఎన్నుకోవడం ఏంటి? పరమాత్మ నిన్ను ఎన్నుకోవాలి, అర్థమవుతుంది ఇది. ఎస్, వాళ్ళు చెప్పినట్టుగా పరమాత్మ నన్ను ఎన్నుకోవాలనుకోండి, ఎవరిని ఎన్నుకుంటాడట పరమాత్మ? ఎవరిని తీసుకుంటాడు, ఎవరిని తోసేస్తాడు చెప్పమనండి. చేశాడనుకోండి ఆ పని, అప్పటికి ఆయనకి నా మీద ఇష్టం ఏంటి, మీ మీద కష్టం ఏంటి, ఆమె మీద ఇష్టం ఏంటి, ఈయన మీద కష్టం ఏంటి? సో పరమాత్మ ఈజ్ ఫుల్ ఆఫ్ లైక్స్ అండ్ డిస్లైక్స్, అంతేనా? రాగద్వేషాల పుట్ట ఎవరు? పరమాత్మ. కాబట్టి నీ మీద రాగం, ఆయన మీద ద్వేషం ఇలా ఉంటే ఆయన పరమాత్మ అయ్యేందుకు అవకాశమే లేదు, లేనే లేదు. కనుక ఎవడైతే నాకు పరమాత్మ కావాలి అని నిర్ణయం చేసుకొని పురుషార్థ నిశ్చయం, పురుషార్థ నిశ్చయం జరిగిన తర్వాత సహా గురుమేవ అభిగచ్చేత్, అభిముఖ్య గచ్చేత్, గురువుని ఎన్నుకొని గురువు దగ్గరికి వెళ్లి అక్కడ గురువుని ఆశ్రయించి ఆయన బోధిస్తూ ఉంటే చక్కగా అధ్యయనం చేసేవాడు ఎవరో అటువంటి వాడు పొందగలడే గాని ఇంకొకడు పొందేందుకు అవకాశమే లేదు. కనుక నువ్వే ఎన్నుకోవాలి, కంప్లీట్ గా నీ మీదనే ఉంది. నువ్వు సిద్ధపడినప్పుడే గురువైన అందించగలడు గాని, లేకపోతే అందించేందుకు అవకాశం లేదు. కనుక ఎప్పుడైతే ఈ విధంగా ఉంటాయి అవగాహనలు, యమైవ ఈశ్వరునితే తేన లభ్యః. కాబట్టి ఆత్మ కాదు, ఇంకా కావాలంటే నేను ఒకసారి ఇంకొకటి చేయొచ్చు. ఏష ఆత్మ గురు రూపేణ, పో ఇట్లా కాని, ఏష ఆత్మ గురు రూపేణ స్థితం యం శిష్యం వృణుతే తేన శిష్యేణ లభ్యః. కాబట్టి ఎవరికైతే గురువు ఉపదేశం చేస్తాడో అటువంటి శిష్యుడికి లభ్యం కావచ్చు, నాట్ భగవాన్. భగవాన్ నీతో ఇంటర్ఫియర్ అయ్యే ప్రశ్నే లేదు, అర్థమవుతుంది? అది విలక్షణమైనటువంటి స్థితి, అది సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. అది కేవలం నీ అనుభూతిలో నీవు పరమాత్మగా అనుభవించవలసిందే గాని అక్కడ క్రియాశీలత్వం లేదు. అక్కడి నుంచి పరమాత్మ చంద్రలో ఇంటర్ఫియర్ అయ్యి నువ్వు కాస్త శ్రీరాఘవం దశరథాత్మంటే ఆయన వచ్చి స్టాప్ అని అక్కడ కూర్చొని నీకేం కావాలని అడిగి ఇవన్నీ చేయలేడు. అంత టైం లేదు, అంత అవసరం కూడా లేదు. కర్మఫలాలున్నాయి, ధర్మాలున్నాయి, ధర్మరూపంలో దైవం ఉంది. నువ్వు ఏ విధమైనటువంటి కర్మ చేసినా కూడా దానికి సంబంధించినటువంటి కర్మఫలం నీకు అందుతుంది. అదే అలౌకిక కర్మ అయితే, సాధనలు అయితే అవి అలౌకికం గనక లౌకిక కర్మలు కావు కాబట్టి పరమాత్మ యొక్క కృప నీ మీద పడుతుంది. ఇదంతా ధర్మమే, దీనికోసం పరమాత్మ స్విచ్ చేసినట్టుగా వర్క్ చేయాల్సిన అవసరం లేదు. అండర్స్టాండ్? కనుక యమైవ ఏష వృణితేతేన లభ్యః, ఏదైతే వేదాధ్యయనం వల్ల, పుస్తకాలు చదవడం వల్ల, ఎక్కువగా ఆలోచించడం వల్ల, అనేకమైనటువంటి ప్రవచనాలు వినడం వల్ల లభ్యం కాదో, అటువంటిది కేవలం నీవు కావాలని అభిప్రాయపడడం చేత, నీవు జిజ్ఞాసువు కావడం వల్ల జ్ఞాతుం ఇచ్ఛ, ఇది నీకు వచ్చిన రోజు గురుముఖత నువ్వు జ్ఞానాన్ని పొందగలవు. తస్య ఏష ఆత్మా వివృణుతే తనూగుం శ్యాం ఇతి, తనూగుం స్వాం ఏష వృణుతే. సరేనండి, ఆ విధంగా ఆత్మను పొందుతాం. తస్య స్వాత్మకామస్య ఏవ ఆత్మా వివృణుతే ప్రకాశయతి. కాబట్టి ఆ విధంగా జ్ఞానాన్ని పొందినటువంటి వాడికి ఆత్మ తనంతట తానే రివీల్ అవుతుంది. ఎందుకని? ప్రతిబంధకాలన్నీ తొలగిపోతూ ఉన్నాయి గనక, తొలగిపోతూ ఉన్నాయి గనక. అయితే దీన్ని మేము కూడా పొందాలని అనుకుంటున్నాం స్వామీజీ. ఎస్, పరమాత్మ మన మీద కురిపించడం కాదు, ఆయన మనం ఎన్నుకుంటూ రావడం కాదు, మనమే పొందాలి. ఏం చేయాలి? కథం కథం లభ్యతే ఇది ఉచ్యతే నా విరత దుశ్చరితాత్ నా అశాంత నా సమాహిత నా శాంత మనస వాపి ప్రజ్ఞానేన ఏనం ఆప్నుయాత్ ఏనం ఆప్నుయాత్ ఇతి. ప్రజ్ఞానేన ఏనం ఆప్నుయాత్ ఏనం అంటే ఆచార్యవాన్ ప్రజ్ఞానేన యథోక్తం యథా ఉక్తం ఆచార్యేణ యథా ఉక్తం ఆత్మానం ప్రాప్నోతి ఇత్యర్థః. కాబట్టి గురువు బోధించినప్పుడు ఆత్మను గురించి మనకు అందుతూ ఉంది. అయితే గురువు బోధించముందు ఇంత జరగాలి, ఇదిగో మనం చేయవలసిందంత. నా అవిరతః దుశ్చరితాత్ దుశ్చరితాత్ చెడు కార్యాల నుండి అవిరతః విరమించడం అనేటువంటిది నా లేకుండా ఉండేవాడు అంటే ఎప్పుడూ చెడు మార్గంలోనే ఉండేటువంటి వాడు ఏం చేయాలి? వదిలిపెట్టాలి. అది వదిలిపెడితే తప్ప, ఎందుకని? అదే అంతఃకరణ అశుద్ధి, అంతఃకరణ అశుద్ధి. కనుక అది పోవాలంటే ఈ చెడు మార్గం నుంచి విడిపడాలి. ఏది చెడు? ఇంకా దాంట్లో గ్రేడ్స్ చూడాల్సిన అవసరం లేదు. ప్రేయస్ అంతా చెడే, ప్రేయస్ అంతా చెడే. ఎందుకని? ప్రియంగా ఉండి నిన్ను శ్రేయస్సుకు దూరం చేస్తూ ఉంది గనక. ఏదైతే నీకు మంచికి దూరం చేస్తూ ఉందో దాని నుండి నువ్వు దూరం కావడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి దుశ్చరితాత్ అవిరతహన అట్లాగే నా అశాంత అశాంత నా అశాంతి లేకుండా ఉండేటువంటి వాడు. అదే కదా స్వామీజీ అందరం కోరుకునేది. మరి పోతే కదా అశాంతి, పోతే కదా. అసలు ఎక్కడి నుంచి వచ్చింది అది? శాంతి అశాంతి అన్నప్పుడు శాంతి వచ్చిందా అశాంతి వచ్చిందా? శాంతి కాదు వచ్చేది అంటారా జనం, అశాంతి వచ్చేది. శాంతి నీవే, అశాంతి రాకపోతే నువ్వు శాంతిగా ఉంటావు. అది అందుకని చాలా మంది నా జీవితంలో శాంతి ఎప్పుడు వస్తుందో అది కాదు సెంటెన్స్, నా జీవితంలో అశాంతి ఎప్పుడు పోతుందో. అండర్స్టాండ్ ది పాయింట్? ఎందుకంటే శాంతి వచ్చేది కాదు, అసలు దాని విషయమే నీకు తెలియనప్పుడు అది ఇంకొచ్చేది ఏముంది? శాంతి అనేది నీవే. అశాంతికి కారణాలున్నాయి కానీ శాంతికి కారణాలు లేవు. అండర్స్టాండ్? ఎవరైనా అశాంతితో ఉన్నారనుకోండి, మీరు వెళ్లి వాళ్ళని ప్రశ్నిస్తే అయ్యా నువ్వు ఎందుకు అశాంతిగా ఉన్నావు కారణం చెప్తాడు. నా అశాంతికి కారణం ఇది, మా పిల్లవాడు చదవలేదు, భార్య మాటం లేదు, భర్త బాధ పెడతా ఉన్నాడు, స్వామీజీ బాధ పెడతా ఏదో అర్థమవుతుంది. కనుక అశాంతికి కారణాలుంటాయి. కానీ అందరికీ ఒకే విధమైన కారణం మాత్రం కానే కాదు, అనారోగ్యం అండి, అందువల్ల అశాంతి. కాబట్టి ఆరోగ్యం లేకపోవడం అశాంతి అని చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకని, ఇంకొకరికి అశాంతి వేరుగా ఉంది. కనుక అశాంతికి కారణాలు వేరు వేరుగా ఉన్నాయి. కాబట్టి నా అశాంతికి ఏది కారణమో అది నేను తెలుసుకొని ఆ కారణాన్ని తొలగిస్తే, చూడండి, అశాంతికి కారణం ఏదైతే ఉందో ఆ కారణం ఉండడం వల్లనే కార్యరూపంలో అశాంతి గోచరిస్తూ ఉంది. కనుక ఈ అశాంతికి కారణం ఏమిటి, దాన్ని తీసేయాలి. ఇప్పుడు ఒక వస్తువు పోయింది, అశాంతి. ఆ వస్తువు వస్తే శాంతి కాదు, అశాంతి లేకుండా పోద్ది. అది తమాషా. ఇప్పుడు వస్తువు పోయింది, ఒక రింగు పడిపోయిందండి, ఆహా రింగు పడిపోయిందా, వాచి పడిపోయిందా, ఆ పడిపోయింది, అందుకని అశాంతి. వాచి దొరికింది అనుకోండి, అదే అశాంతి పోతుంది. ఒక్కోసారి దొరికే అవకాశమే లేదనుకోండి. అర్థం చేసుకోవాలా, వేర్ యూ కెనాట్ చేంజ్ దేర్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. రాత్రి చెప్పింది అదే, దుఃఖం అర్థం చేసుకోవాలి మనం. దుఃఖం ఉండే తొలగించుకునేందుకు కాదు, అర్థం చేసుకునేందుకు. అర్థం చేసుకుంటే దుఃఖం పోతుంది. ఓకే, మనం అత్యంత సన్నిహిత తీసి పెట్టడమే. ఇది వేదాంతం ఎప్పుడు మనకు బోధిస్తూనే ఉంది. ఇవన్నీ కూడాను అనివార్యాలు జీవితంలో, ఇవి అనివార్యాలు కానీ అసంభవాలా? నివారించలేము కానీ అసంభవాలా? ఇవి అసంభవాలైతే ఎందుకు సంభవిస్తాయి? అసంభవాలు ఎప్పుడు జరగవు, జరిగినవి గనక జరగవలసినవి గనకనే జరిగినవి. దీన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈ సృష్టి వెనక ధర్మాలు ఉన్నాయి, ఆ ధర్మాల ప్రకారం నాకు రావాల్సినటువంటి కర్మఫలం నాకు అందింది. అండర్స్టాండ్ దిస్. ఈ విధంగా అర్థం చేసుకుంటూ వచ్చామనుకోండి, అప్పుడు ఆ అశాంతి ఏదో దానికి కారణాన్ని తొలగిస్తూ ఉన్నాం గనక అశాంతి పోతుంది. అశాంతి పోతే నువ్వు ఎప్పుడు శాంతిగానే ఉంటావు. ఎందుకని, నీ స్వరూపమే శాంతి. శాంతోహం అహం శాంత. నీ స్వరూపం శాంతి. మీరు చూడండి, ఎప్పుడైనా హాయిగా ఉంటాడు మనిషి, ఏదో ఆలోచన వచ్చినప్పుడే. ఆలోచించకుండా దుఃఖం రావడం అనే ప్రశ్నే లేదు. ఎందుకో తెలుసా, దుఃఖం అనేటువంటిది అదొక విషయము కాదు, అదొక వస్తువు కాదు, అదొక సన్నివేశము కాదు, అదొక సంఘటన కాదు, అది కేవలం ఆలోచన విధానం. ఏదో ఒక ఆలోచన పడుతుంది, దాంతో దుఃఖం స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. ఈ ఆలోచన, సరైనటువంటి ఆలోచన మనం చేయలేకపోవడం ఉందే, అది కారణం. తద్వారా ఏర్పడేటువంటి అశాంతి, దుఃఖము, అశాంతి ఏదైతే ఉందో ఇది కార్యం. దీన్ని తొలగించుకోవాలి అంటే అవగాహన పెంచుకోవాలి. పోయిన వస్తువు రావాలి, లేదంటే అవగాహన పెంచుకోవాలి. కనుక అశాంతికి కారణాలు చాలా ఉంటాయి. శాంతికి కారణం ఏంటి చెప్పండి? అది పాయింట్. శాంతికి కారణమే లేదు, నీవే శాంతి. నీవే శాంతి. అశాంతి లేనప్పుడు ఎట్లుంటావు? శాంతిగానే ఉన్నావు కదా. రాత్రి నిద్ర హాయిగా ఉంది కదా. ఏమన్నా ఉంది అక్కడ అశాంతి? ఏం లే. కాకుండా పక్కన వాళ్ళకు ఉండొచ్చు, మనం నిద్రపోయే పోకడను బట్టి పక్క వాళ్ళకి అశాంతి ఉండొచ్చు. ఉంటే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, కొడతా దిండు దుప్పటి ఎత్తుకుపోయి పక్క రూలో పడుకుంటారు. అంతకని ఎందుకని, ఈ సైరన్ మనం భరించలేమని. ఒక్కోసారి అవి కూడా తప్పవు. సింగిల్ రూమ్ ఉంటుంది, ఇక్కడ యాక్సెప్ట్ చేయాలా? మీరు, నేను చెప్తాను ఒక మాట, మీరు నంబర్ నాకు తెలుసు అందుకని నేను చెప్పను. కానీ ఒక చోట నాకు చెప్పారు, పాపం భార్య భర్త ఉంటారు ఆ రూమ్ లో, ఒకరితో ఒకరి బాధ ఇది, ఈ సైరన్ ఎందుకు నంబర్ అని అంటున్నానంటే, నేనేం చెప్పబోతాను మీకు తెలుసు. సైరన్ పెట్టింది ఎవరు? భర్త కదా? కాదు, రివర్స్. అదే అడతామా? అందుకనే మీరు నంబర్ అంటున్నాను నేను. అతను వచ్చి, స్వామీజీ మీరు అన్నిటికీ చక్కగా పరిష్కారాలు చెప్తారు, ఇది చెప్పండి. ఇదేం సమస్య? ఇదేమి సమస్య లేదు స్వామీజీ, అసలు నిద్ర లేదు. ఎందుకని చాలా సౌండ్ ఆవిడతో. నేనన్నా కాదు కాదు, పూర్వజన్మలో నువ్వు అలా పెట్టి గురక భార్యకి నిద్ర లేకుండా చేసావు గనక ఇప్పుడు ఆవిడ ఆ విధంగా వచ్చింది. ఇది నువ్వు ఆనందంగా భరించడం తప్ప. కొందరు అంటుంటాం కదా జీవితాల్లో కూడా, ఇప్పుడు ఇద్దరే ఉంటారు ఇంట్లో, ఒక్కో పని ఉంటుంది అనుకో, నేను చేస్తాను, నువ్వు వద్దులే, నిన్న నువ్వు చేసావు కదా నేను ఈరోజు చేస్తాను అంటుంటాం కదా. అట్లాగే ఇక్కడ కూడా పోయిన జన్మలో నేను పెట్టాను కదా గురక, ఇప్పుడు నువ్వు పెట్టు. కాకపోతే నేను అంత తేలిగ్గా చెప్తానని నేను కూర్చోబెట్టి అతను చెప్పాను. ఏదైనా కూడా ఒక్కటే చెప్తున్నాను, అభ్యాసేనతు. నువ్వు కొత్త గనక, ఎందుకంటే కొత్త పెళ్లి కొడుకు వచ్చిన కర్మతే. నాకేంటంటే మళ్ళీ ఇంట్లో గొడవ వద్దామని నేను కూర్చొని పెట్టిన ఆయన మొదట అట్లాగే ఉంటది అలా ఇలా. తర్వాత అసలు ఆవిడికి గురక పెట్టడానికి కూడా టైం ఉండదు, నువ్వు ఊరుకో, జీవితం అంతే ఎప్పుడు అని చెప్పేది. కనుక ఇవన్నీ కూడా మనం ఊహించాం, ఇప్పుడు ఏసీ ఫస్ట్ క్లాస్ తీసుకుని ట్రైన్ ఎక్కితే మన ప్రారంభం బాగాలేకపోతే పక్కన ఒక అతను పడుకుంటాడు అంతే. నేను అనుభవించిన అబ్బా, నేను తర్వాత చెప్తాను మీకు. ఒక వ్యక్తి ఇక నిద్రే లేదు, రాజమండ్రిలో ఎక్కాను, హైదరాబాద్ లో తిరిగాను, మధ్యలో నేను పడుకోనే లేదు, పడుకునే అవకాశమే లేదు. చెవిలో పెద్ద వాక్యూమ్ క్లీనర్ పెట్టినట్టు ఏం చేస్తాం చెప్పండి. నేను అనుకున్నా పోనీ జస్ట్ ఇంకా ఆలోచించుకుంటూ వచ్చాం తమాషగా ఆనందంగా. ఇంకేం చేస్తాం, బయట మనం అడ్జస్ట్ కాలేనప్పుడు లోపల అడ్జస్ట్ అయిపోవడమే. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు బాహ్య పరిస్థితులన్నీ మనకు అనుకూలంగా రావు, కానీ మన మనసును మనం అనుకూలంగా మలుచుకుంటూ పోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. కనుక శాంతికి ఏ విధమైనటువంటి కారణాలు అవసరం లేదు, నీవే శాంతి. అశాంతికే కారణాలుంటాయి. కాబట్టి ఆ అశాంతిని తెచ్చిపెట్టేటువంటి కారణాలు ఏంటో వాటిని తొలగించుకొని శాంత మనస్కుడివై ఉంటేనే గురువు బోధించేది నిలుస్తుంది, గాని లేకపోతే నిలిచేందుకు అవకాశం లేదు. అట్లాగే నా సమాహిత, నా అసమాహిత ఇది. కాబట్టి ఏకాగ్రమైనటువంటి మనసు లేకుండా ఉండడం ఇది కూడా. ఏకాగ్రమైనటువంటి మనస్సు రావడం అంటే పురుషార్థ నిశ్చయం వస్తేనే అది. మనకి ఇష్టమైనటువంటి వాటి మీద మనసు ఎప్పుడు లగ్నమై ఉంటది, ఇష్టం లేని దాని మీద లగ్నం కాదు. కనుక దాని మీద ఇష్టాన్ని పెంచుకోవాలి. నా అశాంత మనసహ అదే, ఇది సాధారణంగా రాగద్వేషాలతో కదులుతూ ఉంటది. అశాంత మనసహ అంటే రాగద్వేషాలు. మనం ఏవో జరగాలనుకుంటాం అవి జరగవు, మనం జరగకూడదు అనుకుంటాం అవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఏవి ఎందుకు ఈ ప్రపంచంలో జరుగుతాయో మనకు తెలియదు, ఎందుకని మనం కర్తలు కాదు. వీటి వెనక ధర్మాలున్నాయి, ఎవరెవరు ఆచరించిన కర్మలు అలా ఉన్నాయి. ఈ రోజు మనం చాలా గొప్పగా ఉండొచ్చు, మంచిగా ఉండొచ్చు, గతంలో మనం చేసినవి కూడా ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి వ్యక్తులు మన జీవితాల్లో కలుస్తారు, కలిసినటువంటి వాళ్ళు బాధ పెట్టకుండా ఉండరు, బాధ పడకుండా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. అర్థం చేసుకుంటూ ఇవి రాగద్వేషాలను గనక తగ్గించుకుంటూ పోతే దానికి ఒక్కటే కారణం, పరమాత్మ మీద గనక రాగం పెరిగిపోయిందంటే ఇంకొక దాని మీదకి రాగం పోదంతే, ఇంకే లేదు. తస్మిన్ అనన్యత తద్విరోధిషు ఉదాసీనత. భగవంతుని యందు అనన్యమైనటువంటి భక్తి మనకు కలిగిందంటే తద్విరోధిషు దానికన్నా అన్యమైనటువంటి వాటి యందు తెలియకుండానే మనకు ఒక ఉదాసీన వైఖరి ఏర్పడిపోతూ ఉంటది మనకు. కాబట్టి అశాంత మనసహా నా, ఈ విధంగా గనక మనం తయారైతే చెడు అలవాట్లు లేకుండా, చెడు కార్యాలు లేకుండా, అశాంతిని తయారు చేసేటువంటి కారణాలు ప్రోగు చేసుకోకుండా, మనసులో కూడాను అనేకాగ్రత లేకుండా శాంతించినటువంటి మనసు అంటే రాగద్వేషాలు లేకుండా ఉండేటువంటి మనసుని తయారు చేసుకుంటే ఇటువంటి మనసు కలిగినటువంటి వాడు, ఇంత ప్రసన్నమైనటువంటి మనసు కలిగినటువంటి వాడు, పువ్వులాంటి మనసు కలిగినటువంటి వాడు ఈ అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని, ఆత్మ జ్ఞానాన్ని పొందడానికి అర్హుడవుతాడు గనక. ఆచార్యవాన్ ప్రజ్ఞానేన యథోక్తం. ఇప్పుడు ఆచార్యుడు చేత ఏదైతే చెప్పబడుతుందో ఆత్మానం ప్రాప్నోతి, అటువంటి ఆత్మతత్వాన్ని పొందుతాడు. కనుక ఆత్మ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు ఒకవైపు, దానిని పొందడానికి మధ్యలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇది వాస్తవానికి నచికేతుడికి అవసరం లేదు. సీ దట్, నచికేతుడికి
అవసరం లేదు.
ఎందుకని? నచికేతుడు అధికారి అయి ఉన్నాడు గనకనే ఉపనిషత్తు నడుస్తూ ఉంది. ఇది మన కోసం సూచించింది. ముఖ్యంగా శృతి మాట్లాడేది డైరెక్ట్ గా, శృతి మాత మనకు చెబుతోంది, నాయన నీకు కూడాను ఈ విధమైనటువంటి జ్ఞానం కలగాలి, నువ్వు కూడా ఆనందంగా ఉండాలి అని అనుకుంటే ఇదిగో ఈ విధమైనటువంటి ఆధారాన్ని నువ్వు తయారు చేసుకోవాలి, ముందు పునాదిని తయారు చేసుకోవాలి అని తెలియజేస్తోంది. యస్య బ్రహ్మచ క్షత్రం చ ఉభే భావత ఓదన మృత్యు అస్య ఉపసేచనం క ఇత్తా వేద యత్ర సహ ఇతి ద్వితీయ వల్లి. యస్య బ్రహ్మ, బ్రహ్మ అంటే ఇక్కడ బ్రాహ్మణ డైరెక్ట్, బ్రహ్మ అంటే బ్రాహ్మణ, క్షత్రం క్షత్రియ అదే, బ్రహ్మ అంటే బ్రాహ్మణ, క్షత్రం అంటే క్షత్రియ భవతః. ఇది ఎప్పుడైతే ఈ మాట అన్నాడు అంటే బ్రాహ్మణులు యజ్ఞయాగాది కర్మలు చేస్తూ ఉంటారు, క్షత్రియులు చూడండి తమాష దానికి కావలసినటువంటి పోషణ అంతా కూడాను పూర్వమే ఉన్నారు, ఇప్పుడే కూడా ఉన్నారు. కనుక క్షత్రియులు అంటే రాజులు అని అర్థం. కనుక వాళ్లు పోషణ చేసేవాళ్ళు. ఒక యాగం చేయాలి అని అంటే ఏ మహర్షి ఒక యజ్ఞయాగాది కర్మలన్నీ కూడా వాళ్ళు చేయాలనుకునేటప్పుడు దానికి కావలసినటువంటి డబ్బు అయితేనేమి అన్ని కూడా వాళ్లే సమకూర్చేవాళ్ళు యాగశాలతో సహా, అది క్షత్రియులు. కాబట్టి క్షత్రియులు రాజులు ఎవరైతే ఉంటారో వాళ్ళు డబ్బు ఇవ్వచ్చు, బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో వాళ్ల దగ్గర శాస్త్రం ఉంది గనక వాళ్లు ఋత్వికులుగా యాజ్ఞికులుగా కూర్చొని కార్యక్రమాన్ని నిర్వహించవచ్చు. కానీ దానికి కావలసిన వస్తువులన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? నవధాన్యాలు ముదురుకొని అన్నీ కావాలి కదా, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఇవి వైశ్యుల దగ్గర నుంచే వస్తాయి వ్యాపారి. మరి యాగశాల కట్టాలి, అవన్నీ ఎవరు కడతారు? అది కనుక బ్రాహ్మణ క్షత్రియ అంటే ఉపలక్షణం, ఉపలక్షణం అర్థమవుతుంది. కులాలు కాదు, వర్ణాలు. ఇక్కడ కులాలు లేవు, కులాలు రాజకీయాల్లో ఉంటాయి, ఇక్కడ వర్ణాలు ఉంటాయి. వర్ణం ఎక్కడైనా ఉంటది, ఏ దేశంలో అయినా ఉంటది, కులం వేరే. కనుక వీళ్ళందరూ కూడాను ఉభే భవతః ఓదనః, ఆత్మకి ఆత్మకి ఈ బ్రాహ్మణులు క్షత్రియులు వీళ్ళందరూ ఉండారే, వీళ్ళందరూ కలిసి భోజనం ఆయన టిఫిన్. తర్వాత మృత్యు అస్య ఉపసేచనం, వీళ్ళంతా పొంగలైతే మృత్యువు చట్నీ, వాళ్ళంతా భోజనం అయితే ఈయన శాకం కూర. అబ్బా అంత తినేస్తా ఉంది ఆత్మని. ఈ వల్లి స్టార్ట్ అయినప్పుడే బాగా అర్థం చేస్తుంది. నచికేతుడు ఒక మాట అడిగాడు ప్రారంభంలో ఏమో, చనిపోయిన తర్వాత మరణానంతరం అస్థితి నాస్థితి అది కదా అడిగాడు. తర్వాత ఏమడిగాడు? ధర్మాత్ అన్యత్ర అధర్మాత్ అన్యత్ర కృతాకృతాత్ ఇవంత అడుగుతూ వచ్చాడు చూచారా. దానికి ఆన్సర్ ఇక్కడ, అయ్యా ధర్మాలు అధర్మాలు ఇవన్నీ కూడా ఆత్మస్వరూపంలో అదిగో ఊరగాయ నంచుకొని మొత్తం తిన్నట్టుగా ఈ ధర్మాలు అధర్మాలు అన్నిటినీ స్వాలో చేసేస్తుంది. ఎందుకని? ఆ అఖండ పరబ్రహ్మ స్వరూపంలో ఇవి ఏవీ లేవు. అర్థమవుతుంది? ఇవి ఏవీ లేవు. కాబట్టి నువ్వు అడిగిందేమో ధర్మానికన్నా అన్యమైనటువంటిది, అధర్మం కన్నా అన్యమైనటువంటిది, ధర్మాధర్మాలకు అతీతమైనటువంటిది అడిగావు. కాబట్టి ఇవి కనపడుతూ ఉంటే దీనికి అతీతమని అడుగుతున్నావు. దాన్ని తెలుసుకుంటే ఇవి ఏవి లేవు. ఓకే, రజ్జువును తెలుసుకున్న తర్వాత ఇక సర్పం అనే ప్రశ్న లేదు. కాబట్టి ధర్మాధర్మాలు గాని ఇవన్నీ కూడాను ఎక్కడ కనిపిస్తాయి? ప్రపంచంలోనే కనిపిస్తాయి. ప్రపంచంలో ఏమున్నాయి? నామరూపాలే ఉన్నాయి. నామరూపాలు ఏమిటి? మిథ్య. ఇది మిథ్య అంటే ఏమిటి? సత్యం మీద ఆధారపడి ఉంది. కనుక సత్యం అంటే ఏమిటి? ఎప్పుడూ ఉంది, సదా. మిథ్య అంటే ఏమిటి? ఒక కాలంలో దాని మీద ఆధారపడి ఉంది. అంటే దాని అర్థం ఏంటి? ఇంకొక కాలంలో ఉండదు. ఎవరు? మిథ్య. మరి మిథ్య లేకపోతే ఎవరున్నారు? సత్యం ఉంది. మిథ్య ఉన్నప్పుడు ఎవరున్నారు? సత్యం ఉంది. మిథ్య లేనప్పుడు ఎవరున్నారు? సత్యం ఉంది. మరి మిథ్య లేకుండా సత్యం ఉన్నప్పుడు మిథ్య ఏమైంది? సత్యం మింగేసింది. ఓ ధన ఉపసేచనం. కాబట్టి ఈ ధర్మాధర్మాల గురించి ఏవైతే నీవు అడిగావో ఇవి రిలేటివ్ గా ఉన్నవే గాని అబ్సల్యూట్ గా ఏదైతే ఉందో ఆ పరమార్థం పరమాత్మ స్వరూపం అక్కడ ఇవన్నీ కూడాను భోజనాలుగా ఊరగాయల్లాగా ఉపయోగపడుతున్నాయి. అంతే ఇంకేమీ లేదు. అంటే దాని అర్థం కంప్లీట్ గా తినేయడం అంటే తినేసిన తర్వాత ఏమి లేదని అర్థం. కాబట్టి ఈ ధర్మాధర్మాల యొక్క ప్రశంస ఏదన్నా ఉంటే ఈ దశలోనే గాని అక్కడ మాత్రం ఇది లేనేలేదు. ఈ జిజ్ఞాస లేదు. ఎందుకని? ఏకమేవా అద్వితీయం. అది ఏకమే గాని రెండయ్యేందుకు అవకాశం లేదు అని ఆ ధర్మాత్ అన్యత్ర అధర్మాత్ అన్యత్ర అని అడిగాడు కదా, దానికి ఆన్సర్ చేశాడు. ఋతం పిబంతౌ సుకృతస్య లోకే గుహాం ప్రవిష్టౌ పరమే పరార్ధ్యే ఛాయాతపౌ బ్రహ్మ విదో వదంతి పంచాగ్నయః ఏచ త్రినాచికేతాః. ఇంట్రడ్యూస్ చేశాడు ఇక్కడ సత్యమిత్యల్ని ఇంట్రడ్యూస్ చేశాడు. మొదట రెండు మంత్రాల్లో ఉపద్ఘాతం లాగా ఉంటుంది గాని ఆ తర్వాత ఇక్కడి నుంచి ఒక అందమైన మలుపు తిరిగిపోతుంది ఉపనిషత్. అందమైన మలుపు. ఇప్పుడు మనకు ఎంత వింటూ ఉన్నా ఒక రెండు విషయాలున్నాయి. ఏంటది? జీవ బ్రహ్మ. కాబట్టి ఆత్మను గురించి తెలుసుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఏం తెలుసుకున్నాం? మొదట ఆత్మ అంటే ఏమిటో తెలియాలి. ఆత్మ అస్థి. ఆత్మ అంటే ఏంటో తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత తల్లి ఆత్మే నేను అని తెలుసుకోవాలి. ఆ తర్వాత నేనైన ఆత్మ పరమాత్మ కన్నా భిన్నం కాదు అని తెలుసుకోవాలి కాదు. కనుక మొదట ఆత్మ గురించి చెప్పుకుంటూ వచ్చాడు చూడండి. ఇప్పుడు మన దగ్గరకు వస్తూ ఉన్నాడు. ఇది ప్రత్యేగాత్మ. ప్రత్యేగాత్మ ఇది వచ్చిన తర్వాత ఈక్వేషన్. జస్ట్ అండర్స్టాండ్. కనుక జీవుడు బ్రహ్మ ఇద్దరు ఉండాలి అనుకుంటున్నాం కదా. ఉన్నట్లే మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ. ఎందుకంటే ఇది ఒక పద్ధతి, ప్రక్రియ. నువ్వు ఏదైతే ఉన్నదనుకుంటున్నావో దాన్నే ఉన్నదంటూ లేకుండా చేయడం. ఎందుకంటే అది నమ్ముతూ ఉన్నాం కదా. కనుక అదేమిటో మనకు అర్థం కావాలి. అర్థం కాకుండా కూడా కొన్ని నమ్ముతూ ఉంటాం. ఋతం పిబంతౌ సుకృతస్య లోకే గుహాం ప్రవిష్టౌ పరమే పరార్ధ్యే కథం ఛాయా తపౌ. ఛాయా ఆతపయోహో. ఛాయా తపౌ ఛాయా ఆతపం. జస్ట్ రీజన్. సుకృతస్య ఋతం పిబంతౌ లోకే. అది అన్వయం. సుకృతస్య లోకే అంటే సుకృత లోకాలు అనుకుంటారేమో. సుకృతస్య లోకే కాదు అది. సుకృతస్య ఋతం పిబంతౌ లోకే. సుకృతస్య సుకృతస్య అంటే సుకృతం అని కాదు అది. స్వయం కృతస్య కర్మణః ఇతి. నీకు నీవుగా ఏ కర్మలైతే చేస్తావో ఆ కర్మలు. సుకృతస్య స్వయం కృతస్య కర్మణః. దీనికి వచ్చేటువంటి ఫలం ఏదైతే ఉందో ఆ ఫలం తప్పకుండా వస్తుంది. బాగా అర్థం చేసుకోండి, ఇది కొంచెం క్రిటికల్. తప్పకుండా వస్తుంది. ఇది ఋతం. ఇది ఋతం. సుకృతస్య ఋతం అంటే సుకృతస్య ఫలం. సుకృతం అంటే ఏమన్నాం ఇప్పుడు? స్వయం కృతస్య కర్మణః. నీకు నువ్వుగా ఏ కర్మలైతే చేశావో వాటికి సంబంధించిన ఫలం. సుకృతస్య ఋతం అంటే కర్మఫలం బాబు. క్లియర్? కర్మఫలం అర్థమవుతుంది. అయితే ఇక్కడ తిరిగిపోయింది మీ వైపు కట్టి తెప్పమని. డోంట్ వేస్ట్ టైం. వ్రతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. శన్నో మిత్ర హజం వరుణ. శాంతి మంత్రం వచ్చింది కదా. వృతం, వృతం అంటే ఏంటో తెలుసా? సత్యం. వృతం అంటే సత్యం. మరి స్వామీజీ అదేంటది వృతం సత్యమైనప్పుడు? ఎగ్జాక్ట్లీ, వృతం అంటే సత్యం అర్థం అంతే, ఇంకే లేదు. కానీ వృతం వదిష్యామి సత్యం వదిష్యామి. చూసారా, ఓం శం నో మిత్ర శం వరుణ శం నో భవత్వర్యమా శం న ఇంద్రో బృహస్పతి శం నో విష్ణు రురుక్రమ నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి. 15 మినిట్స్ ఉందా? 20. ఇది అప్పర్ స్టోరీ టు లెట్ అంతా జీరో సీఆర్ కొద్ది ఆఫ్ చే ఆఫ్ చే. కనుక ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి అంటే ఋతం అని అంటే సత్యం అంటే ఏంటి? రెండు ఒకటే. సత్యం అంటే సత్యం పలకడం. ఋతం అనేది ఇంకా కొద్ది పెద్ద పదం. ఎందుకు తెలుసా? అసలు నువ్వు పలికింది సత్యమో కాదో నీకు తెలిసిండడా? సీ ద డిఫరెన్స్. ఇప్పుడు నాకు తెలిసింది ఏమండి, ఆ అబ్బాయి ఎవరండి అని నన్ను అడిగారు అనుకోండి, నేను అనుకుంటున్నా ఆ అబ్బాయి ఫలానా అని కొడుకని. అందుకని నేను అతనండి మీరు అడిగేది, ప్రకాశరావు కుమారుడండి. నాకు తెలిసింది అంతే, కానీ అది ఫ్యాక్ట్ కాదు. ఆయన ప్రసాదరావు కుమారుడు, ప్రకాశరావు కుమారుడు కాదు. తమాష చూసారా, సత్యం ఒకటి, నాకు తెలిసింది ఇంకొకటి, కానీ నాకు తెలిసినంతవరకు సత్యమే. మీకు అర్థమవుతుందా? నాకు తెలిసినంత వరకు సత్యమే, నేను అసత్యం మాట్లాడలేదు. ఇట్లాగే ప్రతి విషయంలో కూడాను నేను సత్యం చెబుతున్నాను అని అంటాము, మనకు తెలిసింది చెప్తాము, తీరా వాళ్ళు వెరిఫై చేసుకుని వచ్చి ఏంటయ్యా ఇట్లాంటివి చెప్పావు అది సత్యం కాదని అంటే, లేదు సార్ నేను అది సత్యం అనుకున్నాను అంటే, నీ తప్పు లేదు. ఎందుకనంటే నీకు తెలిసింది నువ్వు చెప్పావు, అది సత్యం అనుకున్నావు. కానీ వృతం అంటే అది కాదు. నువ్వు ఏదైతే సత్యమని చెబుతున్నావో అది పక్కా సత్యమని నీకు తెలిసి ఉండాలి. నీకు సత్యాన్ని తెలిసి సత్యం పలకడం, తెలియకుండా సత్యం పలకచ్చు. కాబట్టి మనసులో ఏదుందో వాక్కులో అది చెప్పడం, కర్మలో అది చేయడం, ఇది సత్యం. అలా కాకుండా ఏదైతే చెబుతూ ఉన్నామో అది సత్యమే అనేది మనకు వెరిఫై చేసుకుని ఉండాలి. వాళ్ళు కాదు వెరిఫై చేసుకోవాల్సింది, మనం. అదే వృతం. ఇది ఇప్పుడు ఇక్కడ కర్మలు ఎప్పుడైతే జరిగాయో ఆ కర్మలకు ఫలితాలు నీకు వస్తాయి అనేది వృతం. ఆహా, అంటే డెఫినెట్, అంటే డెఫినెట్. ఇది చక్కగా తెలుసు, ఇది కర్మ ఫలం. కనుక సుకృతస్య వృతం. కాబట్టి ఏవైతే నువ్వు చేస్తూ ఉన్నావో, ఏది స్వయంకృతస్య కర్మణ ఫలం, కర్మ ఫలం వృతం సత్యం. ప్రామిస్, ప్రామిస్ మనం అంటాం. చూడండి ఏమండి, నిజమేనా మీరు చెప్పింది? అంటే సత్యంగానండి, సత్యంగా. అంటే ఈ పదం తెలియదు కనుక అసలు యథార్థం అనాలి, వృతంగా అనాలి. కాబట్టి సత్యంగా అంటే డెఫినెట్ అని అర్థం. అట్లాగే కర్మఫలం కూడా అంతే. సుకృతస్య వృతం పిబంతౌ, పిబంతౌ దీన్ని అనుభవిస్తూ, దీన్ని అనుభవిస్తూ లోకే గుహాం ప్రవిష్టౌ, మన యొక్క హృదయ గుహలో ఉంటూ పరమే పరార్ధ్యే. పరమే పరార్ధ్యే ఎవరండి? పరమే పరమాకాశే బుద్ధౌ, బుద్ధౌ మన బుద్ధిలో, బుద్ధి గుహలో. పరార్ధే పరస్య బ్రహ్మణ అర్థం ఇది. అర్థం పరస్య బ్రహ్మణ అర్థం అంటే స్థానం, పరమాత్మ ఉండేటువంటి స్థానం. కాబట్టి బుద్ధి గుహ మన హృదయ గుహలో ఉన్నాడు పరమాత్మ. కానీ పిబంతౌ ఇద్దరు, ఇద్దరు ఉండేది అక్కడ, ప్లూరల్. ఇద్దరున్నారు, ఎవరు? జీవాత్మ పరమాత్మ ఇద్దరున్నారు. దీన్ని పట్టుకొని చాలా మంది ఎగరతారు. ఎందుకని? ఇంకేం అద్వైతం ఉపనిషత్తులోనే ఉంది. ఇద్దరుండరట హృదయంలో, ఇద్దరుండరట జీవుడు దేవుడు. ఇట్లా మాట్లాడుతుంటారు, మళ్ళీ అక్కడి నుంచి వేదం వల్ల ఈ పక్క నుంచి కొడుతుంది, ఈ పక్క ఇవన్నీ రాలిపోతాయి. అంత ఇంకేమి లేదు, ఎగిరినంతసేపు పట్టదు అవి రాలిపోవడానికి. వెంటనే చూడండి, పరమే పరార్ధ్యే ఛాయా తపో. ఓకే, అయిపోయింది, అయిపోయింది, ఇక్కడే అయిపోయింది. ఛాయా ఆతపౌ, ఛాయా ఆతపయోహో, ఛాయా నీడ, ఆతపం అంటే వెలుగు, వెలుగు లైట్. కాబట్టి ఛాయ నీడల, వెలుగు నీడలాగా ఉన్నాయి. ఒకటి వెలుగుతూ ఉంది, అది వెలుగుతూ ఉంది కనుక నీడ ఉంది, అదే దాని అర్థం. కనుక సత్యం వెలుగుతూ ఉంది, సత్యం వెలుగుతూ ఉంది కనుక మిథ్య నీడగా ఉంది. పరమాత్మే ప్రకాశిస్తూ ఉన్నాడు, ఆ పరమాత్మ ప్రకాశిస్తూ ఉండడం వల్ల మిథ్య అయినటువంటి అహం భావన కదులుతూ ఉంది. కాబట్టి అహం భావనకు ఆధారమైనటువంటి పరమాత్మ స్వరూపం, అది వెలుగు, ఇది ఛాయ. ఈ ఛాయ వెలుగు ఉన్నంత వరకే, ఛాయ లేకపోయినా వెలుగు ఉంటుంది. ఈ రెండు ఒకే చోట ఉండే పిబ్బంతో స్వామీజీ మీరు అలా మాట్లాడకండి. ఇద్దరు అనుభవిస్తున్నారంటున్నారు, ఇద్దరు పిబంతావు. మరి వెలుగే, వెలుగు అనుభవించడం లేదు, ఛాయ అనుభవించిందన్నా పర్వాలేదు, ఇద్దరు అనుభవిస్తున్నారనే పాయింట్ ఉంది అక్కడ. ఇది మీకు అంత ఎందుకు చెప్తున్నానంటే, మీరంటారంటే మీరు కాదు అనేది, మిగతా వాళ్ళు అద్వైతానికి భిన్నంగా ఉండే వాళ్ళంతా ఇవి మాట్లాడతారు, వాటికి ఆన్సర్ చేస్తా ఉన్నాను నేను. దీనికి శంకరాచార్యుల వారు ఛత్రి న్యాయేన అన్నారు. ఛత్రి న్యాయేన, ఛత్రి న్యాయం, ఇది ఒక న్యాయం ఉంది కొత్తది, మీకు చాలా చెప్పాను కదా న్యాయాల్లో, అన్నిటిని మీరు అన్యాయంగా మర్చిపోవడం తప్ప కాదు. దీంట్లో ఛత్రి న్యాయం ఒకటి ఉంది, ఇది ఇంతవరకు చెప్పలేదు మీకు నేను, రాలేదు ఇది, ఇక్కడ వచ్చింది కనుక శాస్త్రంలో చెప్తున్నా. ఛత్రి న్యాయం, ఛత్రి న్యాయం అంటే ఏంటంటే, అందులో ఆది శంకరాచార్య స్వామి ఈశ్వరం కేరళ, యూనో కేరళ, ఇప్పుడు కూడా ఉంది కేరళలో, అది చెబుతారు నేను చూడలేదు. అయితే కేరళలో గొడుగులు ఎత్తుకొని పోతా ఉంటారు, గొడుగు ఉంటుందట ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పటికి గొడుగు ఉంటుందట అని చెబుతారు, నేను విన్నాను అంతే, నేను చూడలేదు. కానీ ఆయన భాష్యం రాయడం బట్టి ఓహో ఆయన టైంలో కూడా ఇట్లాగే ఉండాలి, భలే తమాషగా చెబుతారు కేరళ గురించి, గొడుగుల గురించి. ఇంటి నుంచి బయలుదేరాడంటే అంతేనా, అదే అదే చెప్తారు నేను వినడమే. ఇంటి నుంచి బయలుదేరుతానట, చొక్కా లేకపోయినా బయటికి పోతారు, కానీ గొడుగు లేకపోతే పోడట. కానీ తమాషా చూడండి, ఏ కారణం చేతనైనా వెళ్లి ఎక్కడైనా మర్చిపోవడం కనుక జరిగింది అనుకోండి, లేదు తీసుకొని పోకుండా వెళ్లాడు అనుకోండి, ఇప్పుడు మీ ఇంటికి వచ్చాడు తీసుకోకుండా వచ్చాడు అనుకోండి, మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఊరికే రాడట, మీ గొడుగు నిమ్మంటాడట, కావాలంటే మా అబ్బాయి దగ్గర పంపిస్తాను, గొడుగు లేకుండా పోయేది అవసరం. ఇప్పుడు ఒక ఇంట్లో నుంచి మనం చూసామనుకోండి, ఛత్రి న్యాయం అంటే ఏమిటంటే, అక్కడ కొంతమంది పోతూ ఉంటారు, ఒక ఐదారు మంది గొడుగులు వేసుకుని పోతూ ఉంటారు, కానీ ఇద్దరు గొడుగు లేకుండా ఉంటుంది సరేనా. ఇప్పుడు లోపల నుంచి చూస్తే ఆ గొడుగుల వాళ్ళు ఎక్కడికి పోతున్నారంట, అది అది ఛత్రి న్యాయం. ఆ గొడుగుల వాళ్ళు ఎక్కడికండి పోయేది అని అన్నారనుకోండి, అందరికీ లేవు గొడుగులు, ఎక్కువ మందికి ఉండయి, లేని వాళ్ళు కూడా ఉన్నవాళ్లే అయ్యారు. ఇప్పుడు మన ఆశ్రమంకి వస్తూ ఉంటారు అనుకోండి యూనిఫామ్ లో మన అమ్మగారు, వాళ్ళ మధ్యలో ఆకుపచ్చ చీర ఒకమి, ఎర్ర చీర ఒకమి, వాళ్ళంతా పోతా ఉంటారు. కానీ అందరూ వాళ్ళు ఎవరండి ఆ యూనిఫామ్ వేసుకుని పోయే వాళ్ళంతా ఎక్కడికంటారు, కానీ వీళ్ళలో వాళ్ళు కూడా ఉంటారు మళ్ళీ, అర్థమవుతుంది మధ్యలో. కనుక ఇది ఛత్రి న్యాయం అంటే, గొడుగులు వేసుకుని పోయేవాళ్ళు పక్కన, గొడుగు లేకుండా పోయినా కూడాను ఉన్నట్లే ఎలాగైతే ఉంటుందో, ఈ అనుభవించేటువంటి జీవుడు పక్కన పరమాత్మ ఉండడం వల్ల ఆయన కూడా అనుభవించినట్టుగా ఉంది ఛత్రి న్యాయం. శంకరాచార్య ఆ బ్రెయిన్ ఇంకా తిరుగులేని వ్యవహారం. ఈ విధంగా విభంతవు అనుభవిస్తున్నారని చెప్పడమే గాని వాస్తవానికి అక్కడ అనుభవించేది ఏమీ లేదు. ఛత్రినః గచ్ఛంతి ఇతి. కాబట్టి గొడుగులు వేసుకుని పోయేవాళ్ళలాగా అట్లా చెప్పడమే గాని పరమాత్మ అనుభవించడానికి రెండవ వస్తువే లేదు గనక ఆయన అనుభవించేది లేదు. ఒకడు చూస్తూ ఉన్నాడు, ఒకడు చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉండేవాడు సంసారి, చూస్తూ ఉండేవాడు పరమాత్మ. ఇద్దరు ఇక్కడే ఉన్నారు సరేనా. బ్రహ్మవిదో వదంతి, బ్రహ్మవిదః వదంతి ఇతి. బ్రహ్మవిదః వదంతి, బ్రహ్మవిదులు ఈ విధంగా చెబుతూ ఉన్నారు. వదంతి కథయంతి, ఆ విధంగా వాళ్ళు చెబుతూ ఉన్నారు బ్రహ్మవిదులు ఈ విషయంలో. పంచాగ్నయః ఏచ త్రినాచికేతః ఇతి. పంచాగ్నయః గృహస్థులు కనుక బ్రహ్మవిదః, బ్రహ్మజ్ఞానం పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇదే చెబుతూ ఉన్నారు. కానీ గృహస్థులు కూడా ఇదే చెబుతూ ఉన్నారు. గృహస్థులు అంటే కర్మకాండలో ఉండేటువంటి వాళ్ళు, గృహస్థులు అంటే మీరు కాదు, కర్మకాండలో ఉండి ఆ నాచికేతాగ్ని అది మూడు సార్లు ఎవరైతే అనుష్ఠిస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళు కూడా ఏం చెబుతూ ఉన్నారంటే, లోపల జీవాత్మ పరమాత్మ ఇద్దరు ఉన్నారు అని వాళ్ళు కూడా చెప్తున్నారు. బ్రహ్మ విధిలో చెప్తూ ఉన్నారు, వాళ్ళు కూడా చెబుతూ ఉన్నారు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం